క్రీస్తు అంది ప్రేమైన దేవుని బిడ్డలకు యేసు క్రీస్తు నామమున శుభం తెలియజేసుకుంటున్నాను. నా పేరు జోయల్ మదాసు, ఫౌండర్ ఆఫ్ బైబుల్ ప్రబోధాలు అండ్ గాస్పల్ హెరిటేజ్ మినిస్ట్రీస్. ఈ బైబిల్ ప్రబోధాలు అనే కార్యక్రమం చూస్తున్నందుకు మీకు వందనాలు. ఈ కార్యక్రమం గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం దేవుడు తన మహిమకై వాడుకోవాలని కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారని, దేవుని అందు విశ్వసిస్తారని కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ బైబిల్ ప్రబోధాలు అనే ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించడానికి. సో దయచేసి ప్రార్థన చేయండి. ఈవేళ మనం చూడబోయే అంశం ఏంటంటే దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి అనేది 10వ భాగం. దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి, వాట్ ఈజ్ అవర్ ప్లేస్ ఇన్ గాడ్స్ గ్రాండ్ స్టోరీ, పార్ట్ 10. సో దేవుని ప్రణాళికలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం ఈ ఎపిసోడ్స్ ద్వారా. ఈరోజు దేవుని ప్రణాళికలో పార్ట్ 10లో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే అది ఆదికాండము 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. ఈ అధ్యాయాల్లో ప్రాముఖ్యమైన మనిషి ఎవరంటే యోసేపు. యోసేపు గురించి క్లుప్తంగా నేర్చుకుంటాం. అదేవిధంగా 1-2 సార్లు మనం యాకోబుని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే వీ నీడ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు ఏం జరిగింది అన్నది మనకు తెలుసుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. సో 37వ నుంచి 50వ ఎపిసోడ్లో చూస్తాం. ఎపిసోడ్లో ప్రాముఖ్యమైన మనిషి యోసేపు. ఈ యోసేపు కథ కూడా మనకు తెలుసు. యోసేపు ఎవరు అంటే యాకోబునకు చిన్న కుమారుడు. యోసేపు తర్వాత మరియు కుమారుడు బెన్యామిన్ ఆర్ బెంజమిన్. యోసేపు యాకోబుకు ఇష్టుడైన కుమారుడు. యాకోబు యోసేపును చాలా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎటువంటిదంటే యోసేపు కనపడకపోయేసరికి యాకోబు చనిపోయినంత పని అయిపోయింది. ఇంకా నేను ఎందుకు జీవించటం అన్నట్లుగా ఆయన పరిస్థితి మారిపోయింది. మనకు తెలుసు ఈ స్టోరీలో యోసేపు అన్నలు వచ్చి, ఈ అధికారి ఐగుప్తులో ఉన్నటువంటి అధికారి మీ చిన్న కుమారుడు కూడా పంపిమన్నాడంటే నేను పంపించు అని చెప్పేసి యోసేపు అంటాడు. ఎందుకు వారి ఇరువురిపై అంత ప్రేమ? నేను గమనించింది ఏంటంటే యోసేపుకు మరియు బెన్యామీను, జోసెఫ్ అండ్ బెంజమిన్, వారిద్దరు కూడా రాహేలు కుమారులు, రాహేలు పుట్టినటువంటి కుమారులు. అయితే ఏమిటి ప్రాముఖ్యత? యాకోబు అతిగా ప్రేమించింది రాహేలును, లే అని కాదు. రాహేలును ప్రేమించాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు లాబాను యుద్ధ పనిచేశాడు. కానీ లాబాను మోసం చేసి, లేయాను నువ్వు వివాహం చేసుకో, ఇది మా ఆచారము, పెద్దవారికి పెళ్లి కావాలి ముందని చెప్పేసి అంటాడు. సరే పెళ్లి చేసుకున్నాడు. కానీ రాహేలు కోసం ఆయన మళ్ళీ ఎదురు చూస్తూనే ఉన్నాడు. రాహేలు కోసం మరి ఒక 7 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు, ఆ లాభానికి పనిచేశాడు. సో చివరికి రాహేలును కూడా పెళ్లి చేసుకున్నాడు. వారి జీవితాల్లో జరిగిన అంశాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు. ఆ అంశాలు కూడా మనం తెలుసుకోవాలి యోసేపు స్టోరీలోకి వెళ్లే ముందు. ఏం జరిగింది? రాహేలు చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. ఎందుకంటే ఒకసారి రాహేలు యాకోబుని అడుగుతూ ఉంటుంది, నాకు పిల్లలనివ్వు లేదా నేను చచ్చిన దానితో సమానము. అప్పుడు యాకోబు కోపడి, నేనా ఉన్న దేవుణ్ణా అని చెప్పి ఆయన సమాధానం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత, దేవుడు నీ గర్భాన్ని ఊసివేస్తే నేనేం చేయగలను? ఓన్లీ గాడ్ కెన్ సేవ్ యూ, ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ ఆఫ్ స్ప్రింగ్. సో యాకోబు ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఒక ప్రక్క చూస్తే లేయాను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. లేయాకు కుమారులు పుడతారు, కానీ రేచల్కు, రాహేలుకు చాలా కాలం కుమారులు పుట్టారు. కానీ ఆ తర్వాత, కొంతకాలం తర్వాత, దేవుడు రాహేలు ప్రార్థన కూడా విని ఆమె గర్భాన్ని తెలిస్తే, సో రాహేలు 2 కుమారులు కంటది. ఒకరి పేరు ఏంటంటే యోసేపు, మరి ఒకరి పేరు బెన్యామీను. ఈ బెన్యామీను ఆర్ బెంజమిన్ అనే కుమారుని కనేటప్పుడు కూడా ఎఫ్రతా అనే ప్రాంతానికి వెళ్తూ ఉండగా, మీనింగ్ బెత్లహేమ్ ప్రాంతానికి వెళ్తూ ఉండగా, దారిలో ఆమె ఈ కుమారుని కని, సన్ ఆఫ్ మై సారోస్ అని చెప్పి పేరు పెట్టుకుంటుంది. బెనోనీ అని హీబ్రూ పదము. బెనోనీ అంటే సన్ ఆఫ్ మై సారోస్. ఆ వేదనలో, బాధలో నేను నాకు ఈ కుమారుడు కలిగాడు కాబట్టి సన్ ఆఫ్ మై సారోస్ అని చెప్పి పెట్టుకుంటుంది. కానీ యాకోబు ఆ కుమారుని పేరు బెన్యామీ చెప్పేసి ఆ పేరు పెట్టుకుంటాడు. అంతకుముందు బెన్యామీని కంటే ముందు ఎవరంటే యోసేపు పుడతారు. సో 2 కుమారులు రాహేలుకు పుట్టినవారు కాబట్టి యాకోబు చాలా ప్రేమను వారిపై చూపించడంలో మనం ఆశ్చర్యపడకూడదు. ఎందుకు చూపిస్తున్నాడంటే కేవలం వారు రాహేలు కుమారులు కాబట్టి, రాహేలు పుట్టినటువంటి కుమారులు కాబట్టి. సో యాకోబు వారిని చాలా ప్రేమిస్తాడు. మనకు ఈ విషయం కూడా తెలుసు. ఇప్పుడు మనం యోసేపు కథలోకి వెళ్ళేటప్పుడు యోసేపు ఒక చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. కాకపోతే వారి నాన్నకి ఆయన రిపోర్ట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ అన్న మధ్య ఏం జరుగుతూ ఉందో ఏంటి అని చెప్పేసి. సో యోసేపు ఈ కథ 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ యోసేపు స్టోరీలో ప్రాముఖ్యత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కరువు రావటం. ఆ కరువు వచ్చిన సమయంలో వారి అన్నలు యోసేపు నద్దుకు రావటం, దేనికంటే ఆహారం కోసం. 42:1 చూడండి, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు ధాన్యము కరువు వచ్చింది. అంతకుముందు అధ్యాయంలోనే కరువు గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది. సో ఈ కరువు వచ్చినప్పుడు యాకోబు, ఇంకా ఏంటి మీరు చూస్తున్నారు, ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళి మనకు ధాన్యం తీసుకురండి, మనం చావకుండా ఉన్నట్లని చెప్పేసి తన కుమారులు పంపిస్తాడు. సో ఈ కరువు కాలము అనేది ప్రాముఖ్యమైన అంశం. ఈ కరువు కాలం వచ్చింది కాబట్టి యోసేపు అన్నలు యోసేపు యుద్ధకు రావటం జరిగింది. అప్పటి వరకు వారు యోసేపు ఏమైపోయాడో తెలియదు, కానీ వారు ఏం చేశారన్నది మనం చూడవచ్చు. నాకు ఒక కళ వచ్చింది అని చెప్పి తన చిన్నతనంలో యోసేపు వారి అన్నలతో మాట్లాడుతూ ఉండగా వారి అన్నలు ఏమంటారంటే, నువ్వు మా మీద రాజ్యం ఏలువాడివా, రాజ్యం ఏలుతావా అని చెప్పేసి కోప్పడతారు. ఆ కోప్పడటమే కాదు, వారు యోసేపుని అసహ్యించుకున్నారు. ఎందుకంటే యాకోబుకు యోసేపు అంటే చాలా ప్రాణం. బెన్యామీన్ అన్న, యోసేపు అన్న యాకోబుకి చాలా ఇష్టం. వారిరువురు కూడా ఆ యాకోబుకి ఇష్టమైనటువంటి కుమారులు కాబట్టి మిగతా అన్నలందరూ వీరిపై కోప్పడటం లేదా అసహించుకోవడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనకు స్టోరీ తెలుసు, ఇష్మలైట్స్కి యోసేపుని అమ్మివేయటం జరుగుతూ ఉంది. చూడండి, యోసేపును ఇష్మలైట్స్కు వారి అన్నలు అమ్మివేస్తే ఐగుప్తులో యోసేపును కొనుక్కుంటారు. సో హియర్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్, జోసెఫ్ వాజ్ సోల్డ్ టు ఇష్మలైట్స్. In Egypt, Joseph was bought by Egyptians. So, ఇక్కడ అమ్మబడతాడు, అక్కడ ఐగుప్తులు ఆయన కొనబడతాడు యూసేపు. కానీ ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్, అన్నలు కోపపడి తమ్ముడికి హాని చేద్దాం అనుకుంటారు, కానీ రూబీ అంటబడి చంపడం ఎందుకు, చంపడం వద్దు, మనం వేరే ఏదైనా చేద్దామంటే, సో ఫైనల్గా యూసేపుని అమ్మివేస్తారు. సో ఈ ఎపిసోడ్ 37-50 వరకు పూర్తిగా యూసేపు గురించి. కానీ ఇది ఎంత అద్భుతంగా రాయబడిందంటే, 37-50 దాదాపు 14 ఎపిసోడ్స్ ఈ యొక్క కొన్ని అధ్యాయాల్లోనే 14 వేరే ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది. 14 ఎపిసోడ్స్ రచయిత అంత క్లియర్గా అంత చక్కగా రాశారన్నమాట ఈ వాక్య భాగాన్ని. సో 14 కూడా 7 భాగాలు. మొదటి భాగం అది 37-42 వరకు దేని గురించి మాట్లాడుతుందంటే, యోసేపు యొక్క నిజాయితీ గురించి, యోసేపు యొక్క నిజాయితీ. రెండవ భాగం అది మిగతా 7 దేని గురించి మాట్లాడుతుందంటే, యోసేపు హెచ్చించబడటం, యోసేపు యొక్క నిజాయితీ, యోసేపు హెచ్చించబడటం. ఎవరి ద్వారా హెచ్చించబడ్డాడు యోసేపు? దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. యోసేపు యొక్క ప్రవర్తన మనం ఏ విధంగా గమనించవచ్చు? యోసేపు జీవితంలో జరిగిన ఒక కార్యం గురించి, అది ఫాటిఫర్ భార్య యోసేపుని వంచాలని చూసినప్పుడు, సడ్యూస్ చేయడానికి చూసినప్పుడు యోసేపు పారిపోవడం. సో యోసేపు యొక్క ఇంటెగ్రిటీ, ఆయన జీవితాన్ని గురించి అది అక్కడ చూపిస్తూ ఉంది. సో 37-50 ఈ అధ్యాయాలన్నీ ఒక భాగం. ఆ భాగంలో సెంట్రల్ పాయింట్ ఏంటంటే, కరువు సమయాన యోసేపు అన్నలు ఆయన వద్దకు రావటం. అలాగే ఈ 14 ఎపిసోడ్స్ను బ్రేక్ డౌన్ చేస్తే, మొదటి 7 ఎపిసోడ్స్లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే యోసేపు యొక్క నిజాయితీ. ఆ రెండవ భాగం చూస్తే 43-50 వరకు చూస్తే యోసేపు హెచ్చించబడటం, హిల్ బి ఎగ్జాల్టెడ్, హెచ్చించబడటం చూస్తాం. చాలా అద్భుతంగా రాయబడిన ఈ యొక్క అంశాలు. సో మనం ఏం నేర్చుకుంటాము ఈ భాగంలో అంటే, దేవుని ప్రణాళికలో మన స్థానం ఏంటి, ఈ సమయంలో దేవుని ప్రణాళికలో ఏం జరుగుతూ ఉంది అంటే, గమనించండి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకు దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, లెక్కింపలేనంతగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానము నెరవేరుతూ ఉంది. చూడండి, అబ్రహాము ద్వారా దేవుడు ఇస్రాయేలు రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రారంభించారు. ఆ తర్వాత ఇస్సాకుని ఆశీర్వదించి, ఇస్సాకు కుమారులను కూడా ఆశీర్వదించి, యాకోబును ముఖ్యంగా ఆశీర్వించి, నీ సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి దేవుడు ప్రమాణం చేస్తే, ఈ 50 వచ్చేసరికి మనం ఏం చూస్తామంటే, యాకోబు సంతానము చాలా గొప్పదవడం చూస్తాం. దేవుని ప్రామిసెస్, దేవుని వాగ్దానాలు నెరవేరటం చూస్తాం. దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాముకు ప్రమాణం చేశాడో, ఆ చేసినటువంటి ప్రమాణం నెరవేర్చబడటం మనం ఇక్కడ చూస్తాం. అద్భుతమైన దేవుడు, ఆయన మాట ఇస్తే మాట వెనక్కి తీసుకునే దేవుడు. చూడండి, దేవుని ఆశీర్వాదం ఈ సమయంలో, దేవుని ప్రణాళికలో ఏం జరుగుతూ ఉందంటే, ఇస్రాయేలు తన రాజ్యాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు ఎప్పుడైతే ఆరంభించాడో అబ్రహాము ద్వారా, ఈ అధ్యాయానికి వచ్చేసరికి, 50 వచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ అనేది, ఆ ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినట్లు. ఎందుకంటే అప్పటికే చాలా జనాభా ఉన్నారు ఆ ప్రాంతంలో. ఐగుప్తులు చూసినా కానీ ఇస్రాయేలు చాలామంది ఉన్నారు. ఈ తర్వాత మనం చూడబోయే కార్యక్రమం ఏంటంటే ఎక్సడస్ నిర్గమాకాండంలో ఏం జరిగిందన్న చూస్తాం, బానిసత్వం నుంచి బయటికి రానివ్వడం. కానీ ఈ 50వ అధ్యాయంలో చూస్తే చాలా వరకు సంతానం, యాకోబు సంతానం చాలా పెరిగి పెద్దదైపోయింది. సో ఒక రకంగా దేవుడు అబ్రహాంతో చేసిన ప్రమాణము అక్కడ నెరవేరినట్టే, ఇఫ్ నాట్ కంప్లీట్లీ అట్లీస్ట్ పార్షియల్లీ. సో అక్కడ నెరవేరినట్టే ఎంత అద్భుతమైన కార్యం మనం చూస్తూ ఉన్నాం. సో చూడండి, దేవుడు యోసేపు రాహేలు కుమారుడు, బెన్యామీను రాహేలు కుమారుడు, రాహేలును జీవితమంతా ఆమె ఎంత అందగత్తైనా, ఎంతగా దేవుని ద్వారా ఆశీర్వదింపబడినా కానీ, ఎంతగా యాకోబు ద్వారా ప్రేమించబడినా కానీ, ఆమె జీవితం అనేది యోసేపు బెన్యామీనుతోనే ఆగిపోయింది. ఇంకొక పక్క లేయా జీవితం చూడండి, యాకోబు లేయాని ఎక్కువగా పట్టించుకోకపోయినా కానీ, లేయా వంశము లేయా కుమారుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. లేయాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు, కానీ దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు లేయా వంశానికి. యాకోబు రాహేలును ప్రేమించాడు, అతిగా ప్రేమించాడు, ఆమె కొరకు 14 సంవత్సరాలు సేవ చేశాడు. కానీ దేవుడు ఆశీర్వదించింది ఎవరిని? లేయాని. దేర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ గివెన్ టు లేయా, ఎటువంటి ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదు. చూడండి, దేవుడు వాడుకునేది ప్రాముఖ్యం ఉన్నటువంటి మనుషులను కాదు, లేదా పెద్ద పేరు ఉన్న వారిని కాదు, అందరికీ తెలిసిన వారిని కాదు, చిన్న విషయాలు చిన్న మనుషులు దేవుడు వాడుకుంటూ ఉంటాడు తన కార్యాన్ని నెరవేర్చుకున్నారు. లేయా జీవితంలో కూడా మనం అదే చూస్తాము. ఏ మాత్రము కూడా ఎక్కువ ప్రాముఖ్యత లేనటువంటి లేయా జీవితం ఏ విధంగా మారిపోయితే, ఆమె వంశావళి ద్వారా యేసు క్రీస్తు పుట్టడం అనేది మనం చాలా గొప్ప కార్యం అది. చివరికి యాకోబు ఏం చేస్తాడు, రాహేలు చనిపోయినప్పుడు అబ్రహాము షారా ఎక్కడైతే పాతిపెట్టబడతారో, ఎక్కడైతే బరీ చేయబడతారో అక్కడే చేయబడింది. అలాగే లేయా అక్కడే ఉంది, రాహేలు కూడా అక్కడే పాతిపెట్టడం జరిగింది. సో వాట్ ఈస్ ద బై ద ఎండ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ లేయా అండ్ రేచల్ మనం ఏం అర్థం చేసుకుంటామంటే, యాకోబు ఎంత రాహేలును ప్రేమించిన కానీ లేయాకు కూడా ఒక రకమైన స్థానం ఇచ్చాడు. కానీ దేవుని ఆశీర్వాదం చూడండి, ఎందుకు లేయాకు సరైన రూపం లేదు అందగత్తె కాదు అని చెప్పి అనుకున్నా కానీ దేవుడు ఆశీర్వదించింది లేయాని. ఆ లేయా ద్వారా యూదా గోత్రం అనేది వచ్చింది. ఆ యూదా గోత్రం ద్వారా మనం కనెక్ట్ చేస్తే యేసు క్రీస్తు ప్రభుకి ఒక పేరు ఏంటంటే, ఒక టైటిల్, హీఈస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా గోత్రంకు సంబంధించిన వాడు యేసు క్రీస్తు ప్రభు. ఎంత అద్భుతంగా చూడండి దేవుని వాక్యం. యోసేపు జీవితంలో ఏం జరుగుతూ ఉంది, తన అన్నలు అమ్మేశారు, అమ్మేసి తండ్రికి వచ్చి అబద్ధం చెప్పారు, ఏది ఎలాగో లేడు ఇంకా నీ కుమారుడు చనిపోయాడంటే యాకోబు నమ్మి ఎంతగానో బాధపడతాడు, ఎందుకంటే ఆయన తన ముద్దుల కుమారుడు కాబట్టి. కానీ చూడండి, అన్నలు చేసిన పన్నాగం ఒకటైతే దేవుడు చేసిన కార్యం మరి ఒకటి. మనం ఈ అధ్యాయాలు ఏం చూసుకుంటా పోతాం, 37వ అధ్యాయంలో యోసేపు యొక్క చరిత్ర ప్రారంభమవుతా ఉంది, యేసేపు యొక్క జీవిత చరిత్ర. తర్వాత ఆయనకి కలలు రావటం, ఆ కలలు వారి అన్నలతో చెప్పడం, వారి అన్నలు కోపడటం, అతన్ని అసహించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ తర్వాత యాకోబు 37వ అధ్యాయంలో యోసేపు ఇంకా లేడు చనిపోయాడని చెప్పి భయంకరంగా ఏడవటం జరుగుతూ ఉంది. అలాగే యాకోబు తన కుమారుడు లేడని ఇంకా ఆయన భవిష్యత్ కాలంలో ఆయన చావు గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ చూడండి, యోసేపు అదే అధ్యాయంలో జరుగుతుందంటే కానాను ప్రాంతం నుంచి ఐగుప్తు ప్రాంతానికి వెళ్తాడు. 38వ అధ్యాయంలో యూదాను ఆశీర్వదించడం, అలాగే 39వ అధ్యాయంలో యోసేపు ఐగుప్తులో బానిసగా ఉండటం, ఎన్స్లేవ్మెంట్, హీ సోల్డ్, ఆయన అమ్మబడ్డాడు. 37, 27, 37వ అధ్యాయం 27 నుంచి 28 వరకు చూస్తే మనం చూడొచ్చు, ఆయన అమ్మబడ్డాడు. ఆ తర్వాత ఐగుప్తుల ద్వారా కొనబడ్డాడు. 40వ అధ్యాయంలో ఆయన జైలు పంపించబడతాడు యోసేపు. ఆ తర్వాత కళలు రావటం, ఆ కళలను బయలుపరిచే బహుమానం కూడా దేవుడే యోసేపుకి ఇస్తాడు. గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ మూవ్స్ జోసెఫ్ ఇన్ అ వే దట్ ఫారో విల్ అపాయింట్ హిమ్ యాజ్ హిస్ నెక్స్ట్ పవర్ ఇన్ ఈజిప్ట్. సో చూడండి, యోసేపు కళలు రావటం, ఆ కళలు కూడా ఆయన బయలుపరచడం. ఆ తర్వాత తన అన్నలు, యోసేపు యొక్క అన్నలు ఐగుప్తు దేశానికి రావటం, ఎందుకంటే కరువు కాలం వచ్చింది కాబట్టి. అప్పటికే యోసేపు ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 44వ అధ్యాయం మనం ఏం చూస్తామంటే, యోసేపు ఆయన ఎవరో బయలుపరుచుకుంటాడు. హూ ఇస్ జోసెఫ్, హీ విల్ రివీల్ హిజ్ ఐడెంటిటీ. ఆ తర్వాత 45వ అధ్యాయంలో ఫరోతో జరిగినటువంటి సన్నివేశాలు చూస్తాం. ఆ తర్వాత 47 నుంచి 49 చూస్తామంటే యాకోబు యోసేపు కుమారుని ఆశీర్వదించడం, అది కూడా రివర్సల్ ఆర్డర్. చేతులు మారతాయి, ఆశీర్వాదం కూడా మారుతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ వి సీ త్రూ అవుట్ ది స్క్రిప్చర్. పెద్దవాడు ఆశ్రదింపబడు, చిన్నవాడు ఆశ్రదించబడు అనేది చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆ విధంగా వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఆయన ప్రణాళికలో. చాలా చాలా అద్భుతమైన అంశం ఇది, యోసేపు జీవితం ఏం జరుగుతుందో. సో అమ్మబడ్డాడు, వెళ్ళిపోయాడు ఐగుప్తులో, ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఒక కళ రావటం, ఫరోకు ఆయన కళ బయలుపరచడం, ఆ తర్వాత ఫరో తనకు అత్యున్నతమైన స్థానం ఇవ్వటం, సమస్త ఐగుప్తు దేశం మొత్తం మీదట మంచి స్థానం ఇవ్వటం, అది కూడా దేవుని ఆశీర్వాదమే. ఆ తర్వాత యోసేపు జీవితంలో పోతీఫర్ యొక్క భార్య ఏ విధంగా ఆయన్ని కోరుకుందో దాని నుంచి ఆ సన్నివేశం నుంచి పారిపోవటం, ఆయన చేసినటువంటి కార్యానికి యోసేపు జైల్లో వేయబడతాడు. అయినా కానీ చూడండి, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, యోసేపును దేవుడు అత్యున్న స్థాయిలో పెడతాడు. చూడండి, అన్నలు ఏం ప్లాన్ చేశారంటే, మన తమ్ముడిని చంపేద్దామని కొందరు, లేదు చంపడం మనకెందుకు, ఏదైనా ఒక పిట్ ఒక గొంతులో పడేద్దాం, గోతులో పడేద్దాం అని కొందరు ఆలోచించారు. కానీ దేవుడు చూడండి ఏం చేశాడు, ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు, రానున్న కాలంలో కరువు రాబోతుంది. కానాను ప్రాంతం అంతటా కూడా ఎక్కడ ఆహారం దొరకదు, కాబట్టి ఐగుప్తు ప్రాంతంలోనే ఉంది. అది కూడా ఐగుప్తు ప్రాంతంలో ఏ విధంగా ఆహారం ఉంటుందంటే, దేవుడు ముందుగానే యోసేపు నేర్పరచుకున్నాడు. యోసేపు ద్వారా ధనాన్ని దాయటం కానివ్వండి, అమ్మటం కానివ్వండి, ఆల్ బిజినెస్ వాజ్ డన్ త్రూ జోసెఫ్, బికాస్ గాడ్ బ్లెస్ జోసెఫ్ ది సన్ ఆఫ్ జేకబ్ అండ్ రేచెల్. సో దేవుడు వారిని ఆశ్రయించాడు, యాకోబును ఆశ్రయించడం జరిగింది. అన్నలు కరువు వచ్చినప్పుడు యోసేపు దగ్గర రావటం, ఆహారం కోసం రావటం, యోసేపుకు వారెవరో తెలుసు కానీ కొంతకాలమైన తర్వాత ఆయన తట్టుకోలేక, నేను ఎవరు అని చెప్పి నా అన్నలకు నేను బయలుపరచుకోవాలని చెప్పి బయలుపరచుకుంటారు. కానీ ఆయన ఒక టెస్ట్ చెప్పి పెడతారు కదా, ఒక పరీక్ష పెడతారు. ఏంటంటే, మీ చిన్నతమ్ముడైన బెన్యామిని తీసుకొస్తేనే అని చెప్పేసి ఒక కండిషన్ పెడతారు. అప్పుడు అన్నలు మరలా వెళ్ళి యాకోబు దగ్గరికి వెళ్ళి, బెన్యామిని కూడా పంపించు, లేకపోతే మనం కష్టంలో ఉంటామేమో అని చెప్పేసి అంటే, బెన్యామిని నేను పంపించను యాకోబు అంటాడు. కానీ చివరిగా మనం స్టోరీలో చూసేది ఏంటంటే, యాకోబు తన కుమారులందరితో కలిసి యోసేపు దగ్గర రావటం, యోసేపును యాకోబు చూడటం, చూసి ఆనందించటం, చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. యోసేపు కూడా నా తండ్రి అని యాకోబుని చూడటం, తన కుమారులు తీసుకొచ్చి ఆశీర్వాదాన్ని కలుగజేయటం, చాలా గొప్ప కార్యం జరిగింది యోసేపు గతంలో. కానీ యోసేపు ఎందుకు వాడబడ్డాడు దేవుని ద్వారా అంటే, వారి అన్నలను ప్రాముఖ్యంగా తీసుకురావడానికి, వారి అన్నలు చేసిన ప్రణాళిక ఏంటి, చాలా చెడ్డ ప్రణాళిక, చాలా చెడ్డ ప్లాన్ అది. యోసేపును చంపుదామని చూశారు, లేదా ఏదో హాని చేద్దామని చూశారు. సో చూడండి, 50వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఇది మేలుకే దేవుడు ఉద్దేశించెను. వారి అన్నలు భయపడి మనకు ఏదన్నా హాని చేస్తారేమో, మన ప్రాణానికి హాని ఉంటుందేమో అని చెప్పేసి యోసేపునికి వర్తమానం పంపిస్తే, యోసేపు సమాధానం చూడండి, మీరు కీడు చేయడానికి మీరు చూశారు కానీ దేవుడు దీన్ని మంచిగా వాడుకున్నాడు. యోసేపు కథ గురించి చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్ పట్టచ్చు, కానీ మనం ఏం నేర్చుకున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా, ఈ యోసేపు యొక్క చరిత్ర ద్వారా? దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని గురించి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు తన బిడ్డలను కాపాడగలిగే శక్తి ఉన్నటువంటి దేవుడు. ఎవరైనా ఎక్కడైనా ఉన్నా కానీ దేవుడు తన బిడ్డలను కాపాడగలిగే శక్తి ఆయనకుంది. చూడండి, ఈ కరువు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం, దట్ ఈస్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్యాసేజ్. కరువు రావటం, కరువు తర్వాత వారి అన్నలు యోసేపు నద్దుకు నడిపింపడటం చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని ప్రణాళికలో ఈ కరువు వస్తుంది అని దేవుడు తెలుసు కాబట్టి, ఆల్రెడీ యోసేపుని దేవుడు ఐగుప్తు ప్రాంతానికి పంపించి ఆయన అత్యున్నత స్థాయిలో పెట్టి, ఒక గవర్నర్ స్థాయిలో పెట్టి, పాటిఫర్కు ఫరో కంటే తక్కువ స్థాయి, ఒక గవర్నర్ స్థాయిలో పెట్టి కొన్ని కార్యాలు చేయించాడు దేవుడు. సిద్ధపాటు జరిగింది యోసేపు ద్వారా. సో తర్వాత కరువు వచ్చినప్పుడు అన్నలు రావటం, యోసేపు వారికి ధాన్యం లేదా తిండి సదుపాయం కలిగించడం జరిగింది. చూడండి, ఈ కార్యం దేవుని ప్రణాళికలో జరుగుతుందని దేవుని తెలుసు కాబట్టి దేవుడు ఆల్రెడీ ఒక లీడర్ని ఎంచుకున్నాడు. ఆ లీడర్ ఎవరంటే యోసేపు. ఆయన ద్వారా తన కుటుంబీకులందరినీ కాపాడుకోవాలి అనేది ఈ ప్రణాళికలో ఒక అంశం, దేవుని ప్రణాళికలో అంశం. సో అదే చూస్తాం మనం, ఈ కరువు వచ్చినప్పుడు అన్నలు రావటం, వారు కాపాడబట్టడం, ధాన్యం వారికి తిండి దొరుకుతూ ఉంది. సో దేవుని ప్రణాళికలో ఏ విధంగా మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడంటే, తన కుటుంబంలో, దట్ ఈస్ యాకోబు కుటుంబంలో ఈ దినము వస్తుంది కాబట్టి నేను ఈ దినానికి ఏర్పరచుకోవాలి, ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్నటువంటి యోసేపు ఎందుకు అంటే మనం చూస్తాం. జనులు చూడండి, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో, మీరు నాకు కీడు చేయ నిర్దేశించుతారు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలు గ్రేట్ మల్టిట్యూడ్, బహుప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని ఉద్దేశం, అన్నల ఉద్దేశం చూడండి, కాంట్రరీ. అన్నల ఉద్దేశం ఏంటి, యోసేపును మనం ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మన తండ్రికి యోసేపు అంటే బాగా ఇష్టం, మనకు నచ్చట్లేదు. కానీ దేవుని ఉద్దేశం చూడండి, మీరు యోసేపునికి ఏ కీడు చేయ తలించినా కానీ, నెంబర్ 1, ఆ కీడు జరగదు, బికాజ్ యోసేపు అనే వ్యక్తి నా ప్రణాళికలో ఒక పాత్ర. నెంబర్ 2, మీరు కీడు చేయాలనుకున్నా కానీ యోసేపు నేను ఆశీర్వదిస్తాను. ఎంతగా ఆశీర్వదిస్తానంటే, మీరు చూసిన వరకు మీకు తెలియదు ఆ ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందన్నది దేవుని ఉద్దేశం. చూడండి, దేవుడు యోసేపును ఆశీర్వదించాడు, తన అన్నలకు అండగా ఉన్నాడు, కుటుంబీకులను పోషించాడు. కుటుంబీకులే కాదు, ఎంత ఎంత యాకోబు మరణించినప్పుడు కూడా, యోసేపు పరిస్థితి చూడండి, యాకోబు మరణించినప్పుడు కూడా గొప్ప జన సమూహం, పాటిఫర్, ఈజిప్ట్ రాజు యొక్క సైన్యాలు, గుర్రాలు, చారియట్స్, రథాలు, గొప్ప గొప్ప మనుషులందరూ కూడా యాకోబు చనిపోయిన తర్వాత ఆయన పాతిపెట్టుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దేవుడి ఆశీర్వాదం చూడండి ఇక్కడ, ఏ విధంగా దేవుడు ఆశ్రయించాడు యోసేపును. మనం ఎవరు ఊహించుకోలేనంత స్థాయిలో దేవుడు ఆశ్రయించాడు. ఏ విధంగా దేవుడు యోసేపును ఉపయోగించుకున్నాడు, తన కుటుంబీకులందరికీ కూడా ఆహారం దయచేయలాగన ఉపయోగించుకున్నాడు. ఏ విధంగా దేవుని ప్రణాళికలో యోసేపు యొక్క పాత్ర పోషిస్తూ ఉంది. యోసేపు చనిపోయే సమయానికి కొన్ని లక్షల మంది జనాభా దేవుని రాజ్యంలో పాత్రులుగా ఉన్నారు. దేర్ ఆర్ ఇజ్రాయిలైట్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఈజిప్ట్. యాకోబు సంతానం బహుగా ఆశ్రయించబడింది. దేవుడు ఏ విధంగా అయితే ప్రమాణం చేశాడో అదే విధంగా ఆశ్రయించబడింది. సో వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్? యెహోవా దేవుని యొక్క శక్తి, తన ప్రజలను తన కాపాడుకునేటువంటి శక్తి. యెహోవా దేవునికి మరి ఒక టైటిల్ ఉంది, ఆ టైటిల్ గురించి మీరు ఎప్పుడైనా మనం చదువుకోవచ్చు. యెహోవా అనే పదానికి అర్థం కూడా ఏంటంటే హీఈస్ అ వారియర్ గాడ్, యుద్ధం చేసినటువంటి దేవుడు. సామాన్య దేవుడు కాదు, యుద్ధం చేసినటువంటి దేవుడు. హీఈస్ అ వారియర్ గాడ్, యెహోవా దేవుడు. సో యెహోవా దేవుడు తన ప్రజలను కాపాడుకునే శక్తి గలవాడని చెప్పేసి మనం నేర్చుకోవచ్చు. అది కూడా ఏదంటే తన ప్రజలను వేరే దేశంలో ఉన్నా కానీ, ఇతర రాజ్యాల్లో ఉన్నా కానీ కాపాడుకునేటువంటి శక్తి అనుకుంది. అసీరియా రాజ్యంలో ఉన్నా, బబులోను రాజ్యంలో ఉన్నా, ఏ రాజ్యంలో ఉన్నా కానీ దేవుడు తన బిడ్డలను కాపాడుకోగలడు అన్నది మనం ఈ వాక్యభాగం ద్వారా నేర్చుకోవచ్చు. మరి ఒకటి ఏంటంటే, దేవుడు తన కార్యాలు జరిగించడానికి కొన్ని సంవత్సరాలు ఆగుతారు. అండ్ వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఈస్ న్యాచురల్. మనం ఉదాహరణకు ఏమన్నా దేవుణ్ణి అడిగితే కొన్ని సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం, కొన్ని జాబ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం కానీ దేవుడు మనకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ దేవుడు రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటే, కొంతకాలం ఆగాలి అని చూడండి ఈ విషయం. గాడ్ అలౌస్ పీపుల్ టు వెయిట్ ఫర్ అ లాంగ్ టైమ్ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్. ఎంతకాలము యోసేపు ఐగుప్తులో కొనబడిన తర్వాత నుంచి ఎంతకాలము వారు వేచి ఉండాలి, ఆ ఆశీర్వాదం ఏ విధంగా దేవుడు ఆశ్రయించాడు. యోసేపు జీవితాల్లో కొన్ని కార్యాలు జరిగినాయి, యోసేపు జైల్లో పెట్టబడ్డాడు, తర్వాత యోసేపుకు ప్రధానమైన స్థానం కలిగింది. ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలు తీసుకున్నటువంటి సమయం అది. సో ఒక్కోసారి దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే. మనకు ఓపిక కావాలి, దేవుని యందు విశ్వాసము కావాలి, రైట్? దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి కెన్ లెర్న్. గాడ్ విల్ టేక్ హిస్ టైమ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. వెంట వెంటనే జరగాలి కార్యాలు. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం అడిగిన వెంటనే రావాలి, లేకపోతే మనం కోపడతాం, లేకపోతే మనం ద్వేషించుకుంటాం, లేకపోతే అసలు దేవుడే వద్దని చెప్పేసి అనుకునే రకం మనం. మన ఇష్టమైన కార్యాలు జరగకపోతే, దేవుడా నువ్వు నాకు వద్దు, నేను అడిగి కలిసిపోయాను, నాకు ఏ రకమైన సహాయం చేయట్లేదు, థ్యాంక్ యూ, మిమ్మల్ని నమ్మినందుకు నేను సిగ్గుపడుతున్నా అన్న విధంగా కూడా మారిపోయేటువంటి మనుషులు మనం. కానీ దేవుడు ఒక కీలు బొమ్మ కాదు. హీఈస్ నాట్ సమ్ సార్ట్ ఆఫ్ అ టాయ్. మన మీద తిప్పితే దేవుడు పనిచేయడానికి ఆయన ఒక మెకానిక్ ఐటమ్ కాదు, ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ కాదు. హీ విల్ డూ హిస్ ప్లాన్స్ బట్ అకార్డింగ్ టు హిస్ ఓన్ టైమ్. ఆయనకి ఎప్పుడైతే అనుకూలం అని చెప్పి ఆయన అనుకుంటాడు అప్పుడే జరుగుతూ ఉంటుంది. సో దేవుడు ఆశీర్వాదం కూడా కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరందరూ, మనమందరం కూడా దేవుని నుండి విశ్వాసంతో కొనసాగుతూ ఉండాలి, జీవనం విశ్వాసంతో జీవించాలి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, కాబట్టి ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏదో ఒకరోజు దేవుడు నా ప్రార్థనకు సమాధానం చెప్తాడు, అటువంటి విశ్వాసం కలిగి జీవించాలి. సో ఒక లెసన్ మనం ఈ వాక్యభాగం ద్వారా నేర్చుకోవచ్చు అంటే ఇదే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, విధేయత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎంత సమయం తీసుకుంటుందా అన్నది పాయింట్ కాదు, దేవుని యందు నేను విధేయత విశ్వాసం కలిగి జీవిస్తున్నానా అన్నది పాయింట్. దేవుని యందు మనం విధేయత విశ్వాసం కలిగి జీవిస్తే ఏదో ఒకరోజు, అది దేవునికి తెలిసిన రోజు, దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. అంతటి విశ్వాసం నీకుందా? అంతటి ఓపిక నీకుందా? యెషయా గ్రంథము 40:31 దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఎవరు నూతన బలం పొందుతారు? ఎవరు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, ఎవరు అలయక పరిగెత్తుదురు, ఎవరు సొమ్మసిల్లక నడిచిపోవుదురు? యెహోవా యందు ఎదురు చూచువారు. నీవు యెహోవా యందు, దేవుని యందు ఎదురు చూస్తూ ఉన్నావా? సో గాడ్ విల్ బ్లెస్ వెన్ వి పుట్ అవర్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఇన్ హిమ్. ఎందుక ఇన్ని సంవత్సరాలు నేను దేవునిపై ఆధారపడి జీవించాను, దీనికా అని మనకు అడిగింది ఇవ్వకపోతే నెగిటివ్గా ఆలోచించడం చాలా క్విక్గా ఉంటాం, చాలా తొందరగా నెగిటివ్గా ఆలోచిస్తాం. కానీ తొందరపడకండి, గాడ్ విల్ బ్లెస్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. వీ కెనాట్ ఫోర్స్ గాడ్, మనం దేవుణ్ణి బలవంతం చేయలేము. రా 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 ఈ సహాయం చేయి సహాయం చేయని చెప్పి మనం బలవంతం చేయకూడదు. గాడ్ ఈజ్ నాట్ సమ్ టాయ్ టు బి ప్లేడ్ విత్. హీ విల్ డూ థింగ్స్ ఇన్ హిజ్ ఓన్ టైమింగ్. ఆయనకు అనుకూలించిన సమయంలో ఆయన చిత్తాను ప్రకారం దేవుడు తన కార్యాలను నెరవేరుస్తూ పోతూ ఉంటాడు. చూడండి, కొన్ని సంవత్సరాలు కాలంలో జరిగినటువంటి విషయాలు ఇవి. దేవుని ఆశీర్వాదం ఒకసారి చాలా కాలం తీసుకోవచ్చు, బట్ హ్యావ్ ఫెయిత్. బీ ఒబీడియంట్ టు గాడ్ అండ్ హ్యావ్ ఫెయిత్. బీ ఒబీడియంట్ టు గాడ్ అండ్ హ్యావ్ ఫెయిత్. యేసు క్రీస్తు ఎందు నువ్వు విశ్వసిస్తున్నావా? ఆనాడు దేవుడు తన బిడ్డలను కాపాడుకున్నాడు, తన బిడ్డలను ఆశ్రయించాడు, తన బిడ్డలను నడిపించాడు. ఈనాడు కూడా యేసు క్రీస్తు ప్రభు తన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు. తన బిడ్డలతో రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో తన బిడ్డలతో జీవిస్తాడు. ఎందుకంటే ఆయన నిత్యము నివసించే దేవుడు. ఆయన రాజ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత తన వారితో ఆయన రాజ్యం ఏలుతూ ఉంటాడు. ఆ రాజ్యంలో పాలు పంచుకోవాలంటే యేసుక్రీస్తు యందు విశ్వసించాలి. నీవు యేసుక్రీస్తు యందు విశ్వసిస్తావా? నీవు యేసుక్రీస్తు యందు విధేయత కలిగి జీవిస్తావా? ఎందుకంటే యేసే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యం. యేసు జీవం, హీఈస్ ద లైఫ్ గివింగ్ గాడ్. ఆయన ద్వారా, ఆయనలో నిత్య జీవం కలుగుతూ ఉంది. వుడ్ యూ పుట్ యువర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్? యేసు క్రీస్తు తన కుమారులను, తన బిడ్డలను ఆయన ఆశ్రయిస్తాడు. ఆయన రాజ్యంలో మనం నిత్యము జీవిస్తూ ఉంటాం. యేసు క్రీస్తుని విశ్వసిస్తావా? ఐ హోప్ దట్ యూ పుట్ యువర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ హూ కెన్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్, who can provide for his people, who can bless his people. I hope that you'll put your trust in him. Thank you and God bless you. Let's pray before we close. Parishuddha Mahonatrani Padala Stotra Prabha, ee vakya bhagana vakichinandi mee stotra na tandri. Mee vakya anusaranga Prabha jeevinchalagana maaku sahaya padagalrani, mammalni aadarinchi kaapadagalrani Prabha prarthana chestunna tandri. మీరే మాకు తోడుకోండి, మా జ్ఞానాన్ని ఇవ్వండి నాయన, మీ వాక్యం అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించడానికి మా జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందగలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును విడిపించినంత తండ్రి, ఆమేన్.
Greetings and thank you for watching Bible Prabhudalu. We are so glad that we are with you all today, and it's all because of the grace of our Lord Jesus Christ that we are able to continue this ministry. And we hope that this ministry is a blessing to all those who are watching, and we ask you to pray for this ministry so that we would be able to reach many unsaved souls. And you would also find today's episode, the series of episodes, available on our Bible Prabhudalu YouTube channel. So please subscribe to it, share it with all your family and friends, and be a blessing to this ministry. And you would also find Bible study notes available on our website, that's bsn.bibleprabhudalu.org. And if you have any questions or concerns or any prayer requests, you can always call us on the number below or write to us at contact@bibleprabhudalu.org. See you at the same time on the same channel next week. Till then, keep praying. God bless you. Bye-bye.